அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகதாந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்தவமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராபியாம் நகேந்திர கன்யா வருஷகேதனாபியாம் நமோ நமசங்கர பார்வதீபியாம். ஆதி தேவுடையின விஸ்வேஸ்வரண்ணி விசாலாட்சி மாத்தனி பக்தி சிரத்தலதோ மனசுலோ நிலுப்புகுனி ஸ்ரீ காசி மகாமகிமனி ஐதவ போட்ட வினடானிக்கு மனம் சித்தலமையாம் சம்சித்தலமையாம். వరుసగా నాలుగు పూటలు పూర్తయింది. ఈ ఐదవ ప్రభాత కార్యక్రమం కూడా స్వామి కరుణతో సక్రమంగా పూర్తవుతుంది. పదే పదే కాశీ 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 అనుకుంటే చాలని చెప్పుకున్నాం కదా మనం. అందుకే వినడానికి వచ్చే ముందు కాశీ అనుకోవాలి, వింటున్నప్పుడు లోపల కాశీ అనుకోవాలి, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కాశీ అనుకోవాలి. అదే జీవితానికి మిగిలినటువంటి ఏకైక మహాఫలము అన్నారు. శివశర్మ లాంటి ఒక పండితుడు, బాగా చదువుకున్నవాడు, అందులోనూ వేదాలు ఉపనిషత్తులు వీటితో పాటు సంస్కృత పాండిత్యం కూడా ఉన్నవాడు. సాధారణంగా వేద పండితులేమో సంస్కృతం తోలికెళ్ళరు, వ్యాకరణాల తోలికి. వ్యాకరణాదులు చదువుకుని కావ్యాలు చదువుకుంటే ఇటు వేదాలు తోలికెళ్ళరు. రెండూ చదువుకున్నవాడు అయ్యుండి కూడా కేవలం ధన సంపాదనతోటే జీవితం గడిపాడు. పురాణాదులను ధనం కోసమే చెప్పాడు. అటువంటి వాడు పశ్చాత్తాపంతో శరీరం విడిచిపెట్టేలోపు, ఆరోగ్యం పాడైపోయేలోపు తీర్థయాత్రకు వెళ్ళాలని సంకల్పించాడని నిన్న చెప్పుకున్నాం మనం. అలా తీర్థయాత్రలు చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాలనుకుని ఎక్కడికి పెడతామో మన చేతిలో ఉండదు ఒక్కొక్కప్పుడు. అందుకే కాలము అతిక్రమించలేం, కాలోహి దురతిక్రమ. దానికి ఈశ్వరేచ్ఛ కూడా అనుకూలించకపోవడం వల్ల ఈయన కాశీలోనే శాశ్వతంగా ఉండిపోదామని సంకల్పం చేసుకుని కూడా అక్కడ ఉండలేక మళ్ళీ ప్రయాగ వెళ్ళి అక్కడి నుంచి కాశీ వచ్చి కాశీ నుంచి ప్రయాగ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఉజ్జయిని చేరాడు. ఈ ఉజ్జయిని సర్వకాల సర్వావస్థలలో అక్కడ ఉండేటటువంటి వాడికి మనస్సు మీద నిగ్రహాన్ని ఇస్తుంది. ఉత్తు జయిని దాని అసలు పేరు. మనస్సులో వికారాలు ఉంటాయి. ఈ వికారాలు ఏం చేస్తాయంటే ఎప్పుడూ మన మనస్సుని నిలకడగా లేకుండా చేస్తాయి. ఏమైనా శివరాత్రి నాడు ఉపవాసం ఉండాలి అని ఎవడన్నా సంకల్పిస్తే చివరిదాకా ఉపవాసం ఉండాలనే కోరిక లేకుండా చేసి మధ్యలో ఎవడు వచ్చి ఆ ఉపవాసం ఉంటే అనవసరం దండగా, అసలు ఉపవాసం అంటే ఇది కాదు, ఉప అంటే సమీపే, కాబట్టి తిండి తినడం మానమని ఎవరు చెప్పారు అని బలాత్కారంగా ఇంత చక్కెర పొంగలు పెడితే వెన్నె తినేస్తాడు వీడు, అందుకు లొంగిపోయి. నిజానికి పూట ఏమీ తినకూడదు అనుకుంటాడో వాడు, అయినా తింటాడు. ఇతరుల యొక్క ప్రోద్బలంతో మన మనస్సును నిగ్రహించలేకపోవడం అనే ఒక దౌర్భాగ్య స్థితి వల్ల మానవుడు భ్రష్టుడు అవుతున్నాడు. చూశారో లేదో పురాణానికి బయలుదేరేవాడిని. ఎందుకు పురాణం, ఈ పూట మంచి పద్మవ్యూహం అనే సీరియల్ వస్తుంది చూద్దామని ఎవరన్నా పక్కింటి వాడు చెప్పగానే పురాణం మళ్ళీ క్యాసెట్ వినొచ్చు లేదా ఎవరి ద్వారా అయినా వినొచ్చు, ఈ పద్మవ్యూహం దొరకదనుకుని అందులోకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది లేరు? అసలు జీవితం అటువంటి పద్మవ్యూహానికి లొంగిపోతుంది. అటువంటి వాటిలోకి వెళ్లకుండా శరీరాన్ని, మనస్సుని, ఇంద్రియాలని అదుపులో పెట్టి తద్వారా మోక్షానికి తీసుకెళ్లే పురము కనుక ఉజ్జయిని అన్నారు. దాన్ని ఇంద్రియాలు, మనస్సు అక్కడున్నవాడికి నిగ్రహింపబడతాయి, అదుపులో పెట్టబడతాయి, ఇంకెక్కడ అంతల అదుపులో ఉండవు. అటువంటి ఉజ్జయిని పురాన్ని చేరాడు. అక్కడికి వెళ్ళగానే ఏ ప్రదేశంలో చూసినా మహాకాల మహాకాల అని పలుకుతున్నవారు, క్షేత్ర అధిదేవత అయిన జగన్మాతని, మహాకాళీమాతని భక్తి శ్రద్ధలతో తలుచుకుంటున్న వాళ్ళు, శరీరమంతా విభూతి పూసుకున్నవారు, అఘోరం అనే ఒక గొప్ప సంప్రదాయ దీక్షాపరులైనటువంటి కాపాలికుల్ని చూచాడు ఈయన. శివుడికి 5 ముఖాలున్నాయి, సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. అందులో తత్పురుషము అనేది తూర్పుకి ఉండే ముఖం. అసలు సృష్టి అంతా కూడా ఓం తత్ సత్ అనే ఉపనిషద్ వాక్యంలో ఉంది. అందుకే గాయత్రి మంత్రం కూడా తత్ సవితుర్వరేణ్యం అంటుంది. ఈ తత్ అనేటటువంటి ఉపనిషద్ వాక్యాన్ని, జగత్తంతటికి మూలమైన పరబ్రహ్మస్వరూపాన్ని తూర్పు ముఖంగా పెట్టుకున్నాడు. అందుకని శివుడి యొక్క తూర్పుకేసి తిరిగి ఉన్న ముఖం తత్పురుషం. సద్యోజాతం వెనక వైపు ఉంటుంది, పశ్చిమ ముఖం. అఘోరం దక్షిణ ముఖం, వామదేవం ఉత్తరముఖం, ఈశానం ఊర్ధ్వముఖం. ఇందులో అఘోరము అనే ముఖాన్ని ప్రత్యేకంగా ఉపాసన చేసేటటువంటి వాళ్ళని అఘోరులు అంటారు. అది అంతకంటే లేదు. వీళ్ళేమిటి, దక్షిణం వైపు ఏముంటుంది, యముడి దిక్కది, యమధర్మరాజు గారి నగరం. అందుకే పూర్వకాలంలో దక్షిణం కేసి మాత్రమే తలపెట్టి తగలబెట్టేవారు. కారణం, వీడు నరక ప్రాప్తి పొందకుండా ఉండాలి, దక్షిణ దిగ్భాగానికి అధిపతి యముడు అనే దృష్టితోటి. శిరస్సుని దక్షిణం కేసి పెట్టి, కాళ్ళు ఉత్తరం కేసి పెట్టి, ఒళ్ళంతా విభూతి పూసుకొని, శ్మశానంలో ఉండేటటువంటి పిశాచాలకి, శ్మశానంలో చేరినటువంటి వాళ్ళకి విశ్రాంతినిచ్చేటటువంటి దక్షిణ దిగ్భాగాధిపతి అయిన యముణ్ణి మనస్సులో ఊహించుకుని, ఈ శరీరం వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది, దీనికి పవిత్రత ఏమిటి, ఎంత అపవిత్రతతో ఉన్న శ్మశానంలో ఉంటే అంత గొప్ప అని భావించే సంప్రదాయం అఘోరం అంటే. అందుకే అఘోరులు శ్మశానాల్లో ఉంటారు. శ్మశానాల్లో శవాలను కూడా ఉపాసిస్తారు. ఎంతెందుకు శవాలను చిన్న చిన్న ముక్కలుగా కోసి రాత్రి వేళ దానిని భైరవుడికి నివేదించి ఆ మాంసాన్ని ప్రసాదంగా స్వీకరించే సంప్రదాయం కూడా అఘోరుల్లో ఉంది. ఉజ్జయినిలో ఎక్కువగా ఉంటారు వాళ్ళు. అందుకే ఉజ్జయిని అంటే ప్రత్యేకంగా అఘోర సంప్రదాయానికి నిలయం. వాడు సామాన్యులు కోసమా, చచ్చిన వాడిని కూడా అవసరమైతే బతికించగలిగేంత శక్తి ఉన్నటువంటి వాడు. నా చాలా కాలం క్రితం, నా చిన్నప్పుడు నేను ఉజ్జయిని వెళ్ళాను. అక్కడ క్షిప్రా నదీ తీరంలో కొంతమంది భక్తులతో కలిసి తిరుగుతున్నాను. 12:30 నుంచి 3 గంటల మధ్యలో అఘోరులు క్షిప్రా నదీ తీరంలో కాలభైరవుడి దగ్గర, అక్కడ ఉన్న భైరవుడి గుహల దగ్గర, భట్టి విక్రమార్కుల గుహల దగ్గర తిరుగుతూ ఉంటారు. ఏ టైంలో ఎక్కడ తిరుగుతారో తెలియదు. 25-30 మంది శిష్యులతో అందరూ కూడా వచ్చినా రాత్రి కూడా బయటికి రారుగా, ఎక్కువ మంది నిద్రపోయేవారు. మేము ముసలాళ్ళం పైకి ఎక్కలేం, కాళ్ళు ఎప్పుడు పుడుతున్నాయని ఇళ్లలో ఉండేవాళ్ళు ఉండేవారు. కొంతమంది మాత్రం ఓపికతో గురువు గారు ఎక్కడికి వెడితే అక్కడికే వెళదామని వెళ్ళేటటువంటి వెర్రి భక్తి ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. భక్తుల్లో కూడా వెర్రి భక్తి కొందరికి, మూఢభక్తి కొందరికి, అద్భుత భక్తి కొందరికి, తాత్కాలిక భక్తి కొందరికి అని ఉంటుంది. అందులో వెర్రి భక్తులు అంటే మా గురువు గారు ఏం చేస్తే చేద్దాం, ఆఖరికి అది ఎంత పరాకాష్ఠకి ఎడుతుందంటే, అప్పుడప్పుడు నేను ఆ పక్కకు వెడుతుంటే అక్కడక్కడ వచ్చేవారు వాళ్ళు. ఒరే, నేను ఇక్కడికి వెళ్ళేది వేరే ఆలయానికి రా, మీరు అనుకున్న ఆలయానికి కాదు, దేవాలయానికి కాదు, శౌచాలయానికన్నా తినరు, అంత భక్తి అనమాట. అటువంటి శిష్యులు శంకరాచార్యులకి పాద పద్మపాదుడు అటువంటి వాట. గురువుగారు ఎక్కడికైతే అక్కడికి పోయేవాడు ఆయన. సరే, ఇలాంటి భక్తులతో వెళ్ళాను. అక్కడ మహాభయంకరమైన నల్లని వస్త్రం ధరించి, మంచి 9 అడుగులు పొడుగుండి, చేతిలో సొలం పుట్టుకుని, ఆపాదమస్తకం విభూతి పూసుకుని, కేవలం గోచీగొడ్డే ధరించిన ఒక సాధువు కనబడ్డాడు. అఘోర సంప్రదాయంలో ఉండే ఓ సాధువు. అఘోర సంప్రదాయంలో ఉన్నారు కనుక అఘోరి అంటారు. ఓ శవం మీద కూర్చున్నాడు ఆయన. ఆ శవాన్ని కూడా బోర్లా వేసి, ఆ బోర్లా ఉన్న తర్వాత వీపు మీద కూర్చుని ఉన్నాడు. పక్కన మరో మూడు నాలుగు శవాలు ఉన్నాయి. నా పక్కన ఉన్న జనాలందరూ వీడు పొడిచేస్తాడేమో, కాపాలి కూడా లేనిపోయిన కూడా గురుగారు ఇక్కడికి తీసుకొచ్చారని ఒకళ్ళు ఇద్దరు భయపడ్డారు. అయినా సరే గురువుగారు ఉన్నారనే సరే కొందరి ధైర్యం కదా. ఆయన అలా కళ్ళు మూసుకున్నాడు, మమ్మల్ని చూడగానే ఒకసారి కళ్ళు ఇప్పాడు. ఆ కళ్ళు ఎలా ఉన్నాయో తెలుసిన, ఇంత తాటికాయల్లాగా ఎర్రగా నిప్పుల్లో ఉన్నాయి. ఒక్క క్షణకాలం వణికిపోయారు ఆ చూపులు చూసేసరికి నేను ధైర్యంగా వెళ్ళిపోయాను. నాకు అసలు భయం ఏముంది, ఇంటే ఉంటాం పోతే పోతాం. ఒకడు పొగిడినా, ఒకడు తిట్టినా, ఒకడు సత్కరించినా, ఒకడు చేత్కరించినా, సాక్షాత్తు శివుడు వచ్చి మూడవ కన్ను తెరిచినా భయపడకుండా నువ్వే దిక్కుని పాదాలు పట్టుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. అందుకే ఈ జీవితం అంతా ఒక సాధన. అందువల్ల ఆయన దగ్గరికి వెళ్ళారు. మీరు ఆశ్చర్యపోతారు, అప్పటిదాకా ఎర్రగా ఉన్నాయి నేత్రాలు. నేను నా శిష్యుల దగ్గరికి వెళ్ళగాని ఎంత అందంగా ఉన్నాయి తెలుసా, చంద్రబింబాల్లో అయిపోయాయి. మళ్ళీ ముఖం చంద్రబింబం అయిపోయింది, కళ్ళు తామర పువ్వుల్లో ఉన్నాయి. ఆయన ప్రేమగా అందరినీ ఉపవిశంతు అన్నాడు, కూర్చోండి అన్నాడు. ఆయన వాళ్ళు హిందీలో మాట్లాడతారు, సంస్కృతంలో మాట్లాడతారు. సంస్కృతం అనర్గళంగా మాట్లాడతారు వాళ్ళు, ఎక్కడ రవ్వంత ఆగడం ఉండదు, మంచి పవిత్ర సంస్కృతం అన్నమాట అది. కూర్చున్నాక రకరకాల సంభాషణలు అయ్యాయి. ఆఖరిన ఆయన ఏం చేశాడు, ఎదురుగుండా ఉన్న ఒక శవాన్ని ముక్కల ముక్కల కింద కోసేశాడు. ఎలా కోసాడో చెప్పమంటారా మీరు? సాధారణంగా కూరగాయలు కొయ్యాలంటే కూడా కత్తి పెట్టి కొయ్యాలి, చాకుతో ఇలా ముక్కల ముక్కల కింద కొయ్యాలి. కానీ వాడు శవాన్ని చేత్తో ఇలా కొట్టాడు, ఇంతే. వెంటనే అవన్నీ టపటపటపటప శవం అంతా ఇంత ముక్కలుగా మారిపోయింది. ఆ ముక్కలను తీసుకొచ్చి అందరి చేతిలో పెట్టితేనండి అన్నాడు. అంతే, దెబ్బకి అడిగిపోయారు వీళ్ళు. నేను కొంచెం ఎంత అవతలవాడు సంప్రదాయ సిద్ధుడైనా సిద్ధుడైనా తెల్లవారు లేస్తే ఉల్లిపాయ తినడానికి కూడా అంగీకరించనంతటి సాధుమతంలో పుట్టిన వాళ్ళం కదా మనం. మరి ఈ విప్రవంశాల్లో కూడా మరీ వేద సంప్రదాయాల్లో ఉన్నవాళ్ళు చేతస్థంగా సొంతంగా వండుకోవడము, ఇతరులు వడ్డిస్తే తినకుండా వాళ్లే గదిలో వడ్డించుకు తినడం, ఇన్ని నియమాలతో ఉన్నాం. వాడు ఏకంగా శవం, అది కూడా మానవ శవం. పోనీ ఏ కృష్ణప్రసాద్ లాంటి వాడుకో మేక శవాన్ని పెడితే అని మటన్ తింటాడు. కానీ ఇది ఎలా కూడా మటన్ కాదే, ఇదేదో వేరే బటన్. దాంతో అందరూ వడిలిపోయారు. అందులో గురువుగారు, కర్మగారు మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారు ఏమిటని కూడా పక్కవాడంటే నువ్వు మాట్లాడుకోరుకోరానని, అయ్యా మేము శుద్ధ శాకాహారులం, శవభక్షకులం కాదు శివభక్షకులం అని చేత అది మీ దృష్టిలో ఏదైనా మేము తినవండి అన్నాను. నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నాటి మాట కదా, చిన్నప్పటి మాట కదా ఇది. అనగానే చిరునవ్వు నవ్వాడు. నీ శరీరం నిండా మాంసమే తినబోయి అన్నాడు ఆయన. నీ శరీరమే శవం, ఇవాళ ఉన్నది శవం, రేపు శవం, తిను అన్నాడు ఆయన. శరీరంలో మాంసం ఉంది కానీ నేను మాంసం తిననన్నాను మళ్ళీ నేను. ఆయన చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, మొత్తం శవాలు కావవి, ఆ శవం నుంచి వచ్చిన ముక్కలన్నీ ఒక పెద్ద కుండలో పూర్తిగా గులాబ్ జాముల్లో ఉన్నాయి. గులాబ్ జామ్స్ ఇంకేం వేరే కాదు, రసం ఓడుతూ మంచి మధురమైన ఆహారం. మతిపోయింది అందరికీ, మీకు అక్కడ అఘోరులు మనల్ని పరీక్షించడానికి శవాల్లాగా చూపిస్తారు. అవన్నీ సృష్టిలో మహామధుర భక్ష్యములు, అంత మహామహిమ కలిగిన వాళ్ళు ఉన్నారు. వీడు వచ్చిన వాడు ఎటువంటి వాడు, మహాత్ముల్ని గుర్తిస్తాడా లేదా అని మాత్రం వాళ్ళు పరీక్షిస్తారు. అందరికీ కనబడరు అసలు వాడు, కనబడారా పరీక్షిస్తారు. పరీక్షలో మనం మన సంప్రదాయానికి నిలబడితేనే మళ్ళీ వాళ్ళు అనుగ్రహిస్తారు. వాడు శవం పెడితే నువ్వు ఏది పెట్టినా తినేస్తామని తినేసామా, అప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మేము మాత్రం మా సంప్రదాయాన్ని ప్రాణం పోయినా విడిచిపెట్టం అన్నాం గనక ఆయన దాన్ని గులాబ్ జాములుగా మార్చి అందరికీ ప్రసాదం పెట్టాడు. ఎప్పటికీ కూడా ఆ 25 మంది యావజ్జీవితం ఆనందంతో సంపదలతో బతుకుతున్నారు తెలుసా మీకు ఆశ్చర్యం. ఆ అఘోర సంప్రదాయంలో ఉండేటటువంటి వాళ్ళు ఈశ్వర స్వరూపులు. మీరు వెళ్ళకండి ఆ మార్గంలోకి, అది వాళ్ళకి చెల్లింది. అందరికీ ఎలా చెల్లుతాయా, అందరూ ఒకే రకమైన మార్గంలోకి వెళ్ళలేరు. శివుడే ఆ రూపంలో ప్రత్యక్షం అవుతాడు. రాత్రిపూట దక్షిణం దిక్కు కేసి కూర్చుని, శవాల మీద కూర్చుని, విభూతిని ఒళ్ళంతా పూసుకుని, అతి విచిత్రమైన పాశుపత మంత్రం చెప్పిస్తారు అన్నమాట వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎక్కువగా అఘోరే ఏభ్యో తఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వే ఏభ్య సర్వ సర్వే ఏభ్యో నమస్తే స్థురద్ర రూపేభ్య ఈ మంత్రం నిరంతరం జపిస్తుంటారు వాళ్ళ దగ్గర వినొచ్చు మనం. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి వీళ్ళల్లో. ఈ అఘోరుల్లో కూడా మళ్ళీ వామాచార తత్పరులను ఉంటారు. మద్యం, మాంసం, మత్స్యం, మానిని, మైథునం అనే పంచమకారాలతో నిరంతరం ఈశ్వరుణ్ణి ఉపాసించే ఒక విచిత్రమైన ఉపాసనది. అటువంటి వాళ్ళ దర్శనం చేసుకున్నట్టే ఈ శివశర్మ ఎన్ని విచిత్రాలు అనుకున్నాడు. అందులో ఒక అఘోరుడు ఈయనకి ఎదురుగుండా కనబడ్డాడు. వాడికి పెద్ద పొట్ట ఉంది. ఇంత పొట్టని చూచి ఆశ్చర్యపోతూ ఉంటే సరిగ్గా నాభిస్థానంలో గిర్రున తిరుగుతున్న ఒక నల్లని శివలింగం కనపడింది బొడ్డు దగ్గర అనమాట. ఆ శివలింగాన్ని చూచి వీడు నిజంగా కాలభైరువుడే అని భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు. ఇక్కడ చచ్చిపోయిన వాడికి శరీరాలు కందవు గాజువారము వికారము నందవు. ఉజ్జయినిలో హరహర మహాదేవ శంభో శంకర అంటూ శరీరం విడిచిపెడితేట వాళ్ళ శరీరాలు కందిపోవు. చచ్చిపోయిన తర్వాత శవాలు క్రమంగా నేల మీద పడితే ఈడిస్తే గాయమైనట్టయిపోయి పాడైపోతుంది చర్మం. కానీ అక్కడ మాత్రం కందిపోదు శరీరం, స్తంభించిపోదు శరీరం. శవం అంటే ఎలా ఉంటుంది, కాసేపటికి బిగుసుకుపోతుందిగా, ఇంకా కదలదు అది. అందుకే తొందరగా తగలబెట్టేయాలి. తగలబెట్టకపోతే అలా బిగుసుకుపోయి కరలా అయిపోతుంది అనమాట శరీరం, భయంకరం అయిపోతుంది. వికారం పొందుతుంది శరీరం, కానీ అక్కడ వికారం పొందదు. శరీరం కొంతకాలం పాటు నిలవ ఉంటే దుర్వాసన వస్తుంది నిజానికి, కానీ అక్కడ శరీరాలు దుర్వాసనతో ఉండవు. ఈశ్వర నామస్మరణ పూర్వకంగా శరీరం విడిచిపెట్టడం వల్ల హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి శ్రద్ధలతో విభూతి పూసుకుని శరీరం విడిచిపెట్టిన మహానుభావులు అవ్వడం వల్ల వాళ్ళ శరీరములు ఎంతకాలమైనా కుళ్ళిపోకుండా చెక్కు చెదరకుండా ఉండేవి. ఆ కాలం పోయింది, ఇప్పుడంతా కలియుగం వచ్చింది, ఆ భక్తి లేదు, ఇప్పుడు ఆ శ్రద్ధ లేదు, ఇప్పుడంతా కృత్రిమం. ఎంత మనిషి దగ్గర వైభవం ఉంటే, ఎంత పొగడ్త ఉంటే, ఎవడికి ఎంత పక్కన మంది వార్పులం ఉంటే వాడంత గొప్పవాడి కింద లెక్కైపోయాడు. పూర్వంలాగా ఉపాసనా బలం తగ్గింది, ఇంకో రకమైన మార్గం పెరిగిపోయింది. నిజంగా కూడా చాలా కాలం క్రితం వరకు శవాలు అలాగే ఉండి, ఇప్పటికి కూడా ఉజ్జయినిలో కొన్ని సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల్ని ఓసారి అనుకోకుండా తవ్వారు. అడుగున శవం చెక్కు చెదరకుండా అలా ఉందండి, పడుకున్నట్టేను. మరి ఎంతటి మహాత్ములో వాళ్ళు ఆలోచించండి. పోనీ ఆ శవాలకి ఏం రసాయనాలు రాయిలా, ఏదో తైల ద్రోణుల్లో పెట్టి దశరథుడి శవాన్ని ఒక ప్రత్యేకమైన నూనె పెట్టిలో పెట్టారు. పెట్టిలో పెట్టి నూనె పోస్తే ఆ నూనె ఉండడం వల్ల శవం కొళ్ళదట, ఎప్పటికీ వాసన రాదు. కానీ ఉజ్జయినిలో శవాలకి ఏ తైలము రాయలేదు, ఏ కెమికల్సు రాయలేదు, అయినా సమాధులలో ఉన్న శవం అలా పడుకుని నిద్రపోతున్నట్టు ఉంటుంది. ఆశ్చర్యం, ఈ శరీరం ఏముంది ఇది, ఇవాళ మన శరీరంలో ప్రాణం ఉంటే విలువ, మా ఆవిడ మా ఆయన అని పొగుడుకుంటాం, మా పిల్లలు అంటాం. ప్రాణం కాస్త పోగానే ఆ శరీరాన్ని చిచ్చి నేను చూడలేదు పట్టుకుపోండి అంటున్నారా లేదు, ఏమండో మీరు లేకపోతే ఎలా బతుకుతానండి అని ఏడ్చిన ఆవిడ కూడా ఆయన శరీరం వాసన వస్తుంటే అబ్బా తీసుకుపండరా బాబు, ఆయన పక్కకెడితే కానీ కాఫీ తాగలేను అంటుంది బాబు. కాఫీ కొన్న విలువ ఆయనకి ఎక్కడుంది, నిజం చెప్పాలంటే ఉండదు. మా ఆవిడ లేకపోతే నేను ఎలా బతుకుతాను, అనాథన అయిపోతాను, ఆవిడ లేకపోతే అన్నం పెట్టరని ఏడ్చే ఈ మనిషి ఆవిడ వెళ్ళిపోతే ఇంకా పాతికేడు శుభ్రంగా కాఫీ తాగుతాడు, తిండి తింటాడు. ఎవరికి ఎవరము ఏమి కాదు, భ్రమ తప్ప. అయినా ఈ శరీరాలని నమ్ముకుంటున్నాం. ఈ శరీరాల్ని నమ్ముకోకండిరా, ఈ శరీరాలని అమ్ముకోకండిరా. భగవంతుణ్ణి ఈశ్వరుణ్ణి నమ్ముకుని హరహర మహాదేవ మహాకాల అనుకోండి, అప్పుడు మీ శరీరం విడిచిపెట్టినా మీ శరీరం శాశ్వతమవుతుంది, శ్రీకైవల్యం పొందుతారు అని ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఒకప్పుడు తన భక్తుడికి జలధరుడనేవాడికి బోధించాడు. ఆ బోధంతా శ్రద్ధతో విన్నాడు శివశర్మ. క్షిప్రా నదికి వెళ్ళి సంకల్పపూర్వకంగా అక్కడ భక్తి శ్రద్ధలతో స్నానం చేశాడు. అక్కడ కుజుడికి ఆలయం ఉంది క్షిప్రా నదీ తీరంలో. పూర్వకాలంలో ఒకప్పుడు శివుడు సతీదేవి శరీరం విడిచిపెట్టాక మళ్ళీ ఆవిడ పార్వతిగా పుట్టి తనని వరించేలోపు అమ్మవారి విరహం తట్టుకోలేక యోగ నిష్టలోకి వెళ్ళి కళ్ళు మూసుకుని జపం చేశాడు. ఒకరోజు రెండు రోజులు కాదు, పూర్ణ వర్ష సహస్రాణి, పూర్తిగా 1000 సంవత్సరాలు తపస్సు చేశాడన్నారు మూలంలో. 1000 ఏళ్ళు కళ్ళు మూసుకుని తపస్సు చేశాక హఠాత్తుగా ఒకరోజున ఋషులు దేవతలు ఎదురుగా వచ్చి ఈశ్వర రక్షించు రక్షించు అని ప్రార్థించారు. ఎందుకంటే ఆ సమయంలో తారకాసురుడు అనేవాడు వీళ్ళని పట్టుకు పీడించాడు. అందుకని దేవతలంతా ఇంత భక్తి శ్రద్ధలతో రక్షించమని ప్రార్థించగానే అప్పటిదాకా కళ్ళు మూసుకున్న ఈశ్వరుడు టక్కున కళ్ళు విప్పాడు. మీరు ఎప్పుడైనా చూడండి, హఠాత్తుగా కళ్ళు విప్పితే కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఏకధాటిగా ఇక్కడ ఒక 4 గంటలు కళ్ళు మూసుకోండి మీరు, ఆ తర్వాత కళ్ళు విప్పండి, ఈ లైటింగ్ పడగానే కళ్ళు ఇక మనకేం కనపడం అన్నమాట, మసకలు ఇస్తాయి, అసలు తెరవలేం ఇలా అంటాం. ఈశ్వరుడు గనక ఆయనకి కళ్ళు బయర్లు కమ్మడం ఉండదు, కానీ ఎదురుగుండా ఉన్న మానవ ఋషుల జపం వల్ల ఆయనకు కూడా చెమట పట్టింది నుదుట. శివుడికి చెమట పడుతుందా? మనకి మళ్ళీ కంటి మీద రెప్పపాట్లు ఉంటాయా, అలసట ఉంటుందా? ఉండదు. ఎదురుగుండా ఉన్నవాడు ఎవడైతే వాడి లక్షణం ఈశ్వరుడికి కూడా వస్తుంది ఒక్కొక్కప్పుడు. కొంతమంది మానవ ఋషులు, కొంతమంది దేవతలు, మరి కొంతమంది మహాత్ములు ఎదురుగుండా ఉన్నారు. అందులో ముందు కళ్ళు విప్పగానే మనుషుల్ని చూశాడు, వెంటనే మానవులలో ఉండే చెమట పట్టడం అనే లక్షణం శివుడికి కూడా వచ్చి నుదుట చెమట పట్టింది. ఆ చెమట టక్కన కింద పడిపోయింది. పడిపోతూ ఉంటే చూసింది భూదేవి, అమ్మో స్వామివారి నుదుటి నుంచి ఉన్న చెమట కింద పడిపోతోంది, ఇది వ్యర్థమైపోతుందేమో అని అనుకుని చటుక్కున ఒక స్త్రీ రూపం ధరించి రెండు చేతులు చాచి ఆ చెమటని చేతుల్లో పట్టుకుని గుటుక్కుని మింగింది. వెంటనే గర్భం ధరించింది, వెంటనే పిల్లవాణ్ణి కన్నది. దానికి సద్యోగర్భము అని పేరు. ఆయన చెమట నేల మీద పడేలోపు స్త్రీ రూపం ధరించి అంత వేగముగాను చేతులతో చెమటని పట్టుకుని అంత వేగంగాను మింగి అంత వేగంగాను పిల్లవాణ్ణి కన్నది. ఆ పుట్టిన పిల్లవాడు శివుడి చెమట నుంచి పుట్టాడు కనుక శివపుత్రుడు అన్నారు. సూర్యోదయ సమయంలో పుట్టాడు కనుక ఆయన శరీరం కూడా ఎర్రగా ఉండేది, అరుణవర్ణంలో ఉండేదన్నమాట. అందుకని అతన్ని అరుణుడు అని కూడా అన్నారు. ఆయన పుట్టగానే భూలోకం అంతా శుభం కలిగింది, అందుకే మంగళుడు అని కూడా అన్నారు. కు అంటే భూమి, జ అంటే పుట్టినవాడు, కుజహ అన్నారు. అంటే భూమికి పుట్టినవాడు కనుక, అందుకే ఆయన్ని కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణవాంగ్యకం, అది అనమాట కుజుడి పుట్టుక. భూదేవి రెండు చేతులు జోడించి, స్వామి నీ చెమటను మింగాను, తద్వారా పిల్లవాడిని కన్నాను, ఈ పిల్లవాడిని శాశ్వతంగా భూలోకంలో మానవులు గుర్తుపెట్టుకునేలాగా అనుగ్రహించమనగానే ఆయన చిరునవ్వు నవ్వి, భూదేవి ఈ భూమండలం అంతా నీకు ఒక రూపం, ఈ రూపంలో ఈ ప్రదేశం నీకు నడుము, నడుముని కడుపని కూడా అంటాం, సంస్కృతంలో మధ్య అంటారు. భూదేవి ఒక స్త్రీ, ఈ స్త్రీకి ఇది మధ్యప్రదేశము అంటే నడుము అన్నమాట. అందుకే ఆ స్థానం ఉజ్జయిని మధ్యప్రదేశ్ అంటే అది అర్థం. భూదేవికి అది నడుము మొత్తం భూమికి. ఈ మధ్యప్రదేశంలో నా చెమటని గర్భం రూపంలో ధరించి పిల్లవాడిని కన్నావు, కాబట్టి ఈ రోజు నుంచి ఈ స్థానం కుజస్థానంగా పవిత్ర స్థానంగా ప్రసిద్ధికి ఎక్కుగాక. కు అంటే భూమి గనక నీకు పుట్టిన వీడు కుజుడు అని పిలువబడతాడు. ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం అని ప్రజలు రోజు నీ కొడుకుని పొగుడుతారు. భూదేవి గర్భం నుంచి రుద్ర స్వేదము నుంచి పుట్టిన ఈతడు పరమ ప్రసిద్ధుడు అవుతాడు, ఎర్రగా ఉంటాడు, విద్యుత్కాంతి అన్నారు. మెరుపు తీగ, భూలోకంలో మెరుపు తీగ కాదు, ఆకాశంలో మెరుపు తీగ ఒక రకమైన ఎరుపు రంగులో ఉంటుంది, అటువంటి అరుణ వర్ణంలో ఉంటాడు వీడు. అబ్బాయి ఇలా రా అని ఆ కుజుడిని పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, మీ అమ్మ నీకు శాశ్వత గౌరవం కావాలని కోరుతోంది, వెంటనే కాశీ వెళ్ళు, అక్కడ నీ పేరు మీదుగా కుజేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించు, తపస్సు చెయ్యి, నీకు ఒక ఉన్నత స్థాయి ఇస్తాను అన్నాడు. వెంటనే ఈ కుజుడు మహావేగంగా బయలుదేరాడు, కాశీ వెళ్ళాడు, అక్కడ విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు, తన పేరు మీదుగా కుజేశ్వరుడు మంగళేశ్వరుడు అనే పేరుతో ఉండే లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని కౌగిలించుకుని భక్తితో ఓం నమశివాయ అన్నాడు. 1000 సంవత్సరాల పాటు జపం చెయ్యగా ఈశ్వరుడు మెచ్చుకుని, ఈ రోజు నుంచి నిన్ను బలమైన గ్రహంగా చేస్తున్నాను అని ఆకాశంలో ఒక గ్రహంగా నిలబెట్టాడు. ఈ విధంగా కాశీ విశ్వేశ్వర అనుగ్రహంతో విశ్వేశ్వర పుత్రుడు కుజుడు గ్రహం అయ్యాడు. అతను పుట్టిన స్థలంలో ఇప్పుడు గుడి కట్టారు. ఆ గుడి కట్టింది కూడా బ్రహ్మదేవుడే స్వయంగా కట్టాడు. అది ఉజ్జయినిలో క్షిప్రా నదీ తీరంలో ఉంటుంది. కేవలం ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం నుంచి 1.25 నిమిషాలు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది. అక్కడ ఈశ్వర లింగం ఎలా ఉంటుందో కుజుడు ఎలా ఉంటాడు. కుజుడు లింగాకారంలో ఆవిర్భవించిన దివ్యస్థలం అన్నమాట. దానికి ఆ ఆలయానికి మొట్టమొదట ప్రతిష్ఠ చేసింది బ్రహ్మ. ఎవరికైనా కుజదోషం ఉంటే అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో ఆయన్ని ముట్టుకుంటే అందులో మంగళవారం నాడు అన్నంతో అభిషేకం చేయిస్తారు. వాళ్లే అన్నం ఇస్తారు, మనం ఎంతో 100 రూపాయలు కడితే చాలు, ఆ అన్నంతో అభిషేకం చేసుకుంటే జీవితంలో తిరిగి ఉండదు, మహత్తరమైన దివ్యశక్తులు వస్తాయి, సకల గ్రహానుగ్రహము మనకు లభిస్తుంది. అదిగో ఆ గ్రహాన్ని దర్శనం చేసుకున్నాడు మహాత్ముడు శివశర్మ. కుజగ్రహాన్ని భక్తితో పూజించాడు. అక్కడి నుంచి కాలభైరవుడి దగ్గరికి వెళ్ళాడు, ఆయనకు కూడా మద్యంతో అభిషేకం చేశాడు. ఇంకా అక్కడ మహానుభావులు తిరిగాడినటువంటి దివ్య స్థలాలన్నీ తిరిగాడు. అమ్మవారు మహాకాళి, అహంకాళి అనకూడదు, మనకి భాష రాకలు అయిపోయింది కానీ మహంకాళి కాదు మహాకాళి. అయినా అలవాటు అయిపోయి అందరికి మహంకాళి మహంకాళి అనడం అలవాటు అయిపోయింది అనమాట. అందువల్ల మహాకాళి, ఉజ్జయిని మహాకాళి ఎంత గొప్పదండి ఆ తల్లి. ఆ తల్లి అనుగ్రహంతో కాళిదాసు కవి అయ్యాడు. ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించాకే నేను పీఠస్థాపన చేయగలిగాను. ఒకటి కాదు ఎంతో మంది మహానుభావులను అనుగ్రహించిన దివ్య స్థలం మహాకాళీ స్థలం అంటే ఆ కాళీదేవి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిని ఖడ్గమాల స్తోత్ర విధానంతో భక్తితో పూజించాడు. దేవీ ఖడ్గమాల అంటే చాలు, ఇక తిరుగులేని అపూర్వమైన శక్తినిస్తుందని. వామకేశ్వర తంత్రం అని ఒక తంత్రశాస్త్రం ఉన్నది. అందులో శివుడు పార్వతీదేవికి పార్వతీదేవిని పూజించడానికి కావలసిన అనేక విధానాలు చెప్పాడు. అందులో ఈ ఉమామహేశ్వర సంవాదంలో దేవీ ఖడ్గమాల కూడా ఒకటనమాట. త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, కామేశ్వరి, భగమాలిని, చక్లినే, భేరుండి, వర్ణివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర, పరమేశ్వరి, మిత్రేశమయి, షష్ఠీశమయి, ఉడ్డీశమయి, చర్యానాథమయి, లోపాముద్రామయి, అగస్త్యమయి, కాలతాపనమయి, ధర్మాచార్యమయి, ముక్తకేశీశ్వరమయి, దీపకళానాథమయి, విష్ణుదేవమయి, ప్రభాకర దేవమయి, తేజోదేవమయ్యి, మనోజదేవమయ్యి, కళ్యాణదేవమయ్యి, వాసుదేవమయ్యి, రత్నదేవమయ్యి, శ్రీరామానందమయ్యి, అణిమాసిద్ధే, లహిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈసిత్వసిద్ధే, వసిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, బుద్ధిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, సర్వసంక్షోభిణి, సర్వద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధికే. ఈ విధంగా చిట్ట చివరి దాకా వెళ్ళే ఒక అపూర్వమైన దేవీ ఖడ్గమాల స్తోత్రం ఆ మహాకాళి ఆలయంలో ప్రతి శుక్రవారము మంగళవారం రోజుకు 108 సార్లు పారాయణ చేసి కుంకుమ పూజ చేస్తారు. ఈయన కూడా ఉజ్జయిని మహాకాళి మాతకి, అష్టాదశి శక్తిపీఠ స్వరూపిణికి భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ చేశాడు. ఆ తర్వాత మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. తెల్లవారుజామున 3 గంటలకి అక్కడ భస్మాభిషేకం జరుగుతుంది. అదొక ప్రత్యేకత. ఏమిటి భస్మాభిషేకం? శ్మశానం ఉంటుంది పక్కనే, ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి గోడ అవతలే ఉంది శ్మశానం. అక్కడ ప్రతిరోజు సాయంకాలం ఒకడు వెళ్ళిపోతాడు. ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు అదృష్టవంతుడు, ఎవరి శరీరం అదృష్టం చేసుకుంటే వాడు వెళ్ళిపోతాడు. నేను చాలాసార్లు శివుణ్ణి అడిగేవాడిని, ఆ శరీర స్థానంలో నా శరీరాన్ని పెట్టకూడదా స్వామి అని. ఎంత యోగం ఉండదు, ఎన్ని జన్మల పుణ్యం ఉంటే మన శరీరం అక్కడ తగలబడుతుంది, అప్పుడు మన భస్మం తీసుకెళ్ళి ఆ స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ శరీరం ఎప్పుడో ఒకప్పుడు కాలి బూడిద అయిపోవలసిందే, కానీ అడ్డగాడిదలాగా ఎక్కడో పడిపోయి బూడిద అవ్వడం కంటే ఈ బూడిద మహానుభావుడైన శివుడికి సూడిద అయితే ఇంక అంతకంటే కావలసిందే. అది యోగం అన్నమాట. ఏ పుణ్యాత్ముడు ఏ జన్మలో ఏ మహాపుణ్యం చేశాడో తెలియదు, కానీ రోజు అక్కడ తప్పక సరిగ్గా సాయంకాలం వేళనే ఒక శ్మశానంలోకి ఒక శవం వస్తుంది. ఆ శవం అక్కడ భస్మం అవుతుంది. తెల్లవారుజామున వేడి వేడిగా అక్కడ నుంచి చితాభస్మం పట్టుకొచ్చి స్వామివారి మీద అలా చల్లి అత్యద్భుతమైన మంగళధ్వనులతో, వాద్యధ్వనులతో, ఢమరుకధ్వనులతో అభిషేకం చేస్తూ ఓం నమశివాయ హర హర మహాదేవ శంభు అంటూ ఉంటే ఆ దృశ్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవు, మనం కూడా సహస్రాక్షులం అయిపోవాలి. అలా అభిషేకం జరుగుతూ ఉంటే చూడడానికి నిజంగా యోగం కావలసింది. ఇప్పుడు టిక్కెట్లు దొరకడం కూడా కష్టమవుతుంది, టిక్కెట్లకి ఇక్కట్లు ఎక్కువైపోయాయి. ఆ అభిషేక దృశ్యాన్ని పూర్వకాలంలో మా అదృష్టం చాలా తేలిగ్గా చూసేవాళ్ళం చిన్నప్పుడు. ఆ అభిషేకాన్ని కూడా మహాత్ముడు భక్తితో చూశాడు శివశర్మ. అక్కడ కొద్ది రోజులు ఉన్నాడు. మేడలు, మిద్దెలు, అవంతీదేశ సుందరీమణుల్ని అందరినీ చూచాడు. సాయంకాలం పూట అప్పుడప్పుడు హరహర మహాదేవ అంటూ పాడుకున్నాడు. మళ్ళీ అక్కడ ఉన్నవాడు కాస్త హరిద్వార్ కడదామని బయలుదేరాడు. ఈలోపు కొంతమంది అన్నారు దక్షిణంలో కాంచి అని ఒక గొప్ప పురం ఉంది, అక్కడ ఏకాంబరేశ్వరుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెడుతున్నాం అన్నారట. మళ్ళీ ఇటు నుంచి బయలుదేరి వీళ్ళతో బయలుదేరి కంచి వచ్చాడు. కాంతి ఎందురు కొందర కాంచికాపురమును, కొందరది దివ్య ఏకామ్రేశ్వర స్థానమని వచిల్తురు. కొంతమంది కంచిని కాంతి అని పిలుస్తారు, ఎందుకో తెలియదు కానీ ఎక్కువ భాగం కాంచి అని వాడకుండా కాంతిహి అని వాడాడు వ్యాసుడు. మూలంలో కాంతిపురమును చేరాడు, అక్కడక్కడ కాంచీపురం అని కూడా అన్నాడు. ఒకప్పుడు సూర్యభగవానుడు ఈశ్వరుణ్ణి అక్కడ ప్రతిష్ఠించాడు, అప్పుడు సూర్యుడి కాంతి ఈశ్వరలింగం మీద పడింది, కాంతి పడిన ఆ స్థలాన్ని కాంతిపురం అని పిలిచారట మొదట్లో. అది క్రమంగా కాంచి, ఆ తర్వాత ఇప్పుడు కంచిగా మారిపోయింది అనమాట. అది కాంచీపురము, ఈకారాంత స్త్రీలింగం కాంచీపురం. అక్కడికి వెళ్ళాడు. పూర్వం అక్కడ ఒకే ఒక్క మామిడి చెట్టు ఉండేది, ఆమ్ర అంటే మామిడి, ఏక ఆమ్ర ఏకామ్ర, ఒకే మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు కింద ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించి అమ్మవారు పూజించింది. అందుకని అమ్మవారికి ఒంటి మామిడి చెట్టు కింద ప్రత్యక్షమైన ఈశ్వరుడు ఏకాంబరేశ్వరుడు అయ్యాడు. అంతేగాని ఏకాంబరేశ్వరుడు కాదు, మనకి అంతసేపు బట్టల మీదే దృష్టి అయ్యి ఎక్కడికి వెళ్ళినా కంచి పెడితే పట్టుచీరలు కొనుక్కుందామని తప్ప ఈ ఉన్న దరిద్రం పోగొట్టుకుందామని వెళ్ళరు. అక్కడికి ఎలాగో వెళ్ళాం కదండి, ఓ 50 చీరలు కొనుక్కుపోతే పోలా అంది ఒక ఆవిడ. నిజంగానే పోలా అన్నావుగా పోతావు తల్లి అన్నాను. అంచేత ఇవి కాదు, ఎక్కడికి పెడితే ఏం చేయాలో అవి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో. ఏకాంబరేశ్వరుణ్ణి పూజించాడు, అమ్మవారిని కామాక్షీదేవిని, కంచి కామాక్షీదేవిని, శంకరాచార్యులు వంటి మహానుభావులు తర్వాత ఎన్ని స్తోత్రాలు రాశారండి అటువంటి తల్లిని. ఆనాడు కృతయుగ కాలంలో శివశర్మ పూజించాడు. అబ్బా, యుగయుగాలుగా దివ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అది భూలింగం. ఏకాంబరేశ్వరుడు భూలింగం. భూలోకంలో 5 లింగాలు ఉన్నాయి ప్రత్యేకమైనవి, అవి పంచభూత లింగాలంటారు. భూలింగము, నభోలింగము, జలలింగము, వాయులింగము, అగ్నిలింగము. అరుణాచలంలో అరుణాచలం మహిమ యూట్యూబ్లో ఆల్రెడీ పెట్టేశాం కదా మనం, మనం మీకు అందరికీ పదే పదే సీవీఆర్లో చూస్తూనే ఉన్నారు కనుక నేను కొత్తగా చెప్పక్కర్లా. ఇంతవరకు మేము అసలు అరుణాచలం ఎలా పుట్టిందని కూడా తెలియదని ఆశ్చర్యపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ అరుణాచలం అగ్నిలింగం, అది కాళహస్తి వాయులింగం. అందుకే కాళహస్తి లింగం పక్కనే దీపం వెలిగిస్తే రెపరెపలాడిపోతుంది ఆ వాయువు యొక్క స్పర్శ వల్ల, ప్రసారం వల్ల. ఇదిగో భూలింగం కంచిలో ఉన్నాడు స్వామి. మట్టితో తయారు చేసింది మొట్టమొదట కనుక తల్లి, అది క్రమంగా అయిపోయింది. జంబుకేశ్వరం ఉన్నది, అక్కడ జలలింగం ఉంది. ఆకాశలింగం చిదంబరం, నటరాజస్వామి వారికి వెనక ఒక లింగం ఉందని చూపిస్తారు, అక్కడ లింగం ఏమి ఉండదు, ఎందుకంటే అది ఆకాశం. ఆకాశం ఏం కనబడుతుంది నీకు, అది మనస్సులో చూడవలసింది. అంచేత అదృశ్య రూపంతో ఉంటుంది అది. ఈ విధంగా వరుసగా 5 ఉన్నాయి అన్నమాట అక్కడ ఈ భూలోకంలో. ఆశ్చర్యం ఏంటంటే 5 లింగములు దక్షిణ ప్రాంతంలోనే ఉన్నాయి చూడండి. అరుణాచలం అది దక్షిణ ప్రాంతమే, చిదంబరం దక్షిణ ప్రాంతం, శ్రీకాళహస్తి దక్షిణ ప్రాంతం, జంబుకేశ్వరం దక్షిణ ప్రాంతం, కంచి దక్షిణ ప్రాంతం, అన్నీ దక్షిణ ప్రాంతంలోనే. జ్యోతిర్లింగాలంటే తక్కువ ఉన్నాయి కానీ మనకి దక్షిణ ప్రాంతంలో 2 శ్రీశైలము రామేశ్వరం తప్ప ఇంకేం లేవు కానీ మిగతా అన్ని ఉత్తర ప్రాంతానికి పోయాయి కానీ అసలు పంచభూత లింగాలన్నీ కేవలం మనం దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి. పరమేశ్వరుడు పంచభూతాలను ఇక్కడ పెట్టాడు, కొన్ని భూతాలను అక్కడ పెట్టాడు. ఇటువంటి దివ్య విశిష్ట స్థానాలతో కూడినటువంటి కాంచీపురంలో 9 రోజులు ఉండిపోయాడు. ఈ నడకకి ఎక్కువ కాలం పడుతుంది, ప్రయాణానికి ఎక్కువ కాలం. ఆ రోజుల్లో కాలి నడక కదా మరి పైగా ఆయన. ఓపిగ్గా వెళ్ళి కంచి కామాక్షిని పూజించాడు, ఏకాంబరేశ్వరుణ్ణి పూజించాడు. అక్కడ పెద్ద గరుత్మంతుడు ఉంటాడు. ఈ గరుత్మంతుడి మీద సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అక్కడున్న విష్ణుమూర్తి ఊరేగుతాడు. విచిత్రం చెప్పమంటారా, ఒక్కరోజు విష్ణుమూర్తిని ఆ గరుత్మంతుడి మీద ఎక్కి ఊరేగించడానికి అంత గరుడ విగ్రహాన్ని బయటికి తీసి తావడానికి అలంకరించడానికి 6 నెలలు పడుతుంది. అందుకే కంచి గరుడు సేవ అన్నారు. దాన్ని అర్థమైంది. ఇప్పుడు మీకు పని చూస్తే ఒక్క పూట, సేవ చూస్తే 6 నెలలు. 6 నెలలు అలంకరించి తోమి నానాయాత్ర పడితే ఇంత చేసి దాని మీద ఊరేగేది ఒక పూట అన్నమాట. అందుకని పని ఎక్కువ ఫలితం తక్కువ ఉంటే, బాగా పని ఎక్కువ అయిపోతుంది ఫలితం తక్కువ ఉంటే కంచి గరుడు సేవ మాకెందుకు అంటారన్నమాట. పొద్దు నుంచి సాయంకాలం దాకా అక్కడ ఉద్యోగం చేస్తే వాడు ఇచ్చేది 10 రూపాయలు, ఎందుకండి మాకు ఈ కంచి గరుడు సేవ. పొద్దు నుంచి సాయంకాలం దాకా వ్యాపారం చేస్తే చచ్చి చేడు రాత్రికి 11 రూపాయలు మిగులుతున్నాయి, ఎందుకండి మాకు ఈ కంచి గరుడు సేవ, ఇలా అనేవారు అన్నమాట పూర్వం. అది అసలు రహస్యం. ఆ కంచి వరదరాజస్వామి, స్వయంభూస్వామి ఆయన కూడా ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కారం.